శ్రోతలకి నమస్కారం. డిసెంబర్ 4వ తారీఖు శ్రీ ఘంటసాల మాస్టారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఎంతటి గొప్ప గాయకుడో ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. ఆయన గానాన్ని వర్ణించగల అర్హత నాకు లేదు, కాని ఆయన ఎంత గొప్ప వ్యక్తితో చెబుతూ గతంలో నేను మోహన మురళి గానలహరిలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాను. ఆ కార్యక్రమాన్ని మీరందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. అది మళ్లీ పునఃప్రసారం చేయమని చాలా మంది కోరారు. కానీ ఇది ఆయన జన్మదిన సందర్భంగా మళ్లీ ప్రసారం చేద్దామని నేను అలా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. డిసెంబర్ 4వ తారీఖు ఘంటసాల గారి జన్మదినం, అందుకే ఆ కార్యక్రమాన్ని మళ్లీ ఈనాడు పునఃప్రసారం చేస్తున్నాను. ఇందులో కొన్ని కొన్ని రెఫరెన్సెస్ మోహన మురళి గానలహరికి సంబంధించిన రెఫరెన్సెస్ ఉండవచ్చండి, కానీ కార్యక్రమం యొక్క ఇంటెగ్రిటీ మాత్రం చెడిపోదు. విని ఆనందించగలరని, మీకు ఈ కార్యక్రమం వింటే ఏమనిపిస్తుందో తెలియజేయగలరని ఆశిస్తున్నాను. మీ ఫీడ్బ్యాక్ పంపవలసిన అడ్రస్ telugu1radio@gmail.com. ఈ కార్యక్రమం వింటున్న యువతకు, యువత అంటే నా ఉద్దేశంలో 30 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న యువతీ యువకులు, ఆ యువతకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. చాలా నిజాయితీగా అడుగుతున్నాను. ఆత్మశోధన చేసుకుని ఆత్మవంచన లేకుండా ఈ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పుకోండి. అసలు మీరెవరో మీకు తెలుసా? మీ గమ్యం ఏమిటి? మీ జీవితంలో మీరింతవరకు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య కాని కష్టం కాని ఏమిటి? ఆకలేస్తే తినడానికి జేబులో డబ్బు లేకుంటే ఒకరోజు పస్తు ఉండాలన్నా కష్టంగా ఉంటుంది. అసలు డబ్బే లేక రేపెలా గడుస్తుందో తెలియక అర్ధాకలితో గాని పూర్తి ఆకలితో గాని ఎప్పుడన్నా రోజులు గడపాల్సిన అవసరం వచ్చిందా మీకు? ఇలాంటి కష్టాలు మీరు ఎదుర్కొంటే వాటి నుంచి ఎలా బయటపడగలిగారు? అందుకేం చేశారు? ఒకవేళ ఎదుర్కోకున్నా ఎదుర్కొనే అవసరం వస్తే కష్టాలకు కృంగిపోకుండా ఏటికి ఎదురెదుతూ మీ గమ్యం వైపు పయనించగల స్థైర్యం మీకుందా? మీ తల్లిదండ్రులు మీ గురించి ఎన్ని కష్టాలు పడ్డారో, మీ భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసా? పూర్తిగా తెలుసా అని అడుగుతున్నాను. వాళ్ల కోసం మీరేం చేశారు, చేయాలనుకుంటున్నారు? ఆలోచించండి. తండ్రి ఆశయం నెరవేర్చడమే తన గమ్యంగా, ఆ గమ్యం చేరడమే తన లక్ష్యంగా ఎన్నో కష్టాలు పడి ఆ గమ్యం చేరడమేగాక అన్ని తరాల తెలుగువారికి ఆప్తుడైన మీకందరికీ బాగా తెలిసిన ఒక మహావ్యక్తి గురించి మీకు చెబుతానని చెబుతూ వచ్చాను. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. అతను పేదరికంలో పుట్టి 16 సంవత్సరాల వరకు నిరుపేద జీవితాన్ని గడిపాడు. 11వ ఏటనే తండ్రిని కోల్పోయాడు. ఆ తండ్రి కోర్కెను మర్చిపోలేదు. టీనేజర్గా తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం విద్యను అభ్యసిస్తూ వీధుల్లో మదా కవళం అంటూ 2 పూటలకు సరిపడా తిండి భిక్షం ఎత్తుకున్నాడు. అలా అడుక్కుని తెచ్చుకున్న అన్నం దాచడానికి పాత్ర లేక అలా గుడ్డమూటలోనే ఉంచేవాడు. ఆ గుడ్డమూటకు చీమలు పట్టేవి. ఆ చీమలు జలుపుకుంటూనే భోంచేశాడు. అన్నం పెట్టుకోవడానికి పాత్రలు కూడా కొనలేని తన దారిద్ర్యానికి బాధపడేవాడు, కాని కృంగిపోలేదు. ఆకలి అనేది ఒక మామూలు మనిషి చేత చేరాని పనులు చేయిస్తుంది. ఆకలి అంటే ఏమిటో ఆయనకి తెలిసినందుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. అయినా ఆ ఆకలికి ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. విద్యను నిర్లక్ష్యం చేయలేదు. తండ్రి ఆశయాన్ని మరవలేదు. తన కుమారుడు ఒక గొప్ప గాయకుడిగా కావాలన్నదే ఆ తండ్రి యొక్క ఆశయం. ఆ తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన ఆ ధన్యజీవి వేరెవరో కాదు, శ్రీ ఘంటసాల వెంకటేశ్వర్లు. శ్రీ ఘంటసాల ఒక మహాగాయకుడిగానే మీలో చాలా మందికి తెలుసు, కాని నా ఉద్దేశంలో ఆయన ఒక మహావ్యక్తి, మానవతావాది, దేశభక్తుడు, ఆదర్శమూర్తి. అందుకే ఆయన స్మృత్యర్థం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. యువతరానికి, ముఖ్యంగా 20వ పడిలో ఉన్న యువతకి రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే అన్ని రకాల అనుభూతులు ఉండే అవకాశం తక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రులు బాధలనన్నీ మీ నుంచి దూరంగా ఉంచి వాళ్లే పడ్డప్పుడు మీకు అనుభవించే బాధలు కష్టం. అందుకనే మీకు ఫాస్ట్ నంబర్స్ ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి, అందులో తప్పు లేదు. కానీ నవరసాలు అనుభూతి మీరు పొందిన అవకాశం లేకున్నా ఘంటసాల మాస్టర్ పాటల్లో నవరసాలు ఉన్నాయి. అసలు భావాల గురించి ఘంటసాల మాస్టర్ మాటలోనే చెప్పాలంటే, ఏ కీర్తనైనా ఏ పాటనైనా అది శాస్త్రీయమైన లలితమైన భావయుక్తంగా పాడాలనేది నా ఉద్దేశం. కేవలం సంగీతమయం చేసి భాషకు భావానికి అన్యాయం చేసే సంగీతం సంగీతం కాదని నా నమ్మకం. విదేశ సంగీతమైనా స్వదేశ సంగీతమైనా బాగుందనుకున్నప్పుడు మనం తీసుకోవలసిందే. మనం మంచి ఎక్కడ ఉన్నా తీసుకున్నప్పుడు సంగీతం మాత్రం ఎందుకు తీసుకోకూడదు అన్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు. అందుకనే నవరసాల్లో ఘంటసాల అంటూ 9 పాటలు ఇప్పుడు ప్రసారం చేయబోతున్నాను. ఈ నవరసాలు ఏమిటంటే, శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరత్వం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం, శోకం. శోకరసం అనేది రసం లేదు, భక్తి రసం అనేది లేదు, నిర్లిప్తత ఇలాంటి భావాలకి రసము అంటూ లేదు. ఈ శాంతంతో ఆఖరు నేను చెప్పిన రసాలు. ఆల్ ఇండియా రేడియో వారు గతంలో ప్రసారం చేసిన ఈ రసాల గురించి నేను ప్రత్యేకించి వేరే చెప్పేది లేదు. కాకుంటే వారు ప్రసారం చేసిన పాటల కంటే నేను పూర్తి పాటలు ప్రసారం చేస్తాను. మొదటిగా హాస్యరసం ప్రసారం చేస్తాను. మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆహ సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకినా లేదు కదా.
తుందది నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంత చందాలి కదావే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా.
దూరం
దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంక నేనే కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందుకు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలు ఇంక రేపే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి, ఆగు మంచు తగ్గార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు తగ్గార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, నీ వగల నా విరసము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి ఆహా సుందరి,
తెచ్చితేరా పెద్దలున్నారు
పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి, వద్దకు చేరిన పతినే కదా, నీ ముద్దు ముద్దటలింక నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా, నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి.
ఘంటసాల మాస్టర్ గురించి ఈరోజు ప్రోగ్రాం ఎందుకు చేసుకున్నానో మీకు వివరంగా చెప్పేంత టైం మనకు లేదు. కానీ నాకు ఘంటసాల మాస్టర్ గారితో ఉన్న అనుబంధం అప్పుడప్పుడు ఈ ప్రోగ్రాంలోనే చెప్తూ ఉన్నాను. అసలు నాకు ఆయనంటే ఇష్టం ఎలా ఏర్పడిందో మొదలు పెడతాను. నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1968లో నాన్నగారు మాచర్ల పంచాయతీ సమితి ఆఫీసులో మేనేజర్గా పనిచేసేవారు. మా ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండే ఒక అంకుల్ సాయంత్రం ఆల్ ఇండియా రేడియోలో పాటలు వచ్చే సమయానికి మా ఇంటికి వచ్చేవారు. ఆయనకు రేడియో లేదు. ప్రతి పాట ఇది భలే పాట, మంచి పాట, నాకు ఇష్టమైన పాట అంటూ తల ఊపుతూ తాళం వేస్తూ వినేవారు. ఆ అంకుల్ తన్మయత్వంలో విన్న పాటలు రెండు నాకు బాగా గుర్తు. భలే మంచి రోజు, అలాగే మల్లియలారా మాలికలారా. ఆ రకంగా ఊహ తెలిసి తెలియని వయసులో నాకు ఘంటసాల పాటల మీద మక్కువ కలిగింది. భలే మంచి రోజు నేను విన్నా గుర్తుపెట్టుకున్న మొదటి పాటగా గుర్తుంటుంది నాకెప్పుడు. ఆ వయసులోనే మాచర్లలోని నాగార్జున కళామందిర్లో ఫస్ట్ షో వేయడానికి ముందు నమో వెంకటేశ నమో తిరుమలేశ అంటూ ఘంటసాల పాడిన పాట ప్రసారం చేసేవారు. 1969 చివరిలో మేము రేపల్లకు తిరిగి వచ్చేసాం. గొరిగెపూడిలో ఉండే మా పెదనాన్న పిచ్చయ్య, అంటే మా పెద్ద పెద్దమ్మ భర్త, ఘంటసాల 10 సంవత్సరాల వయసులోనే తెలుసు ఆయనకి. ఇద్దరూ అప్పుడు మంచి స్నేహితులు. పెదనాన్న ఘంటసాల గురించి కొన్ని కథలు చెప్పేవారు. అలా ఘంటసాల అంటే మరికొంత ఇష్టం పెరిగింది. ఏదో మా పెదనాన్నకి పెద్ద సెలబ్రిటీ తెలుసు అన్న ఆనందం ఉండేది నాకు అప్పట్లో. 1974 ఫిబ్రవరి 12వ తారీఖు రేపల్లలో నేను ఆంధ్రరత్న మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్, అంటే పార్కుబడి అనేవారు, అక్కడ 7వ తరగతి చదువుతున్న రోజుల్లో హెడ్ మాస్టర్ ఊళ్ళో లేరు. జగన్మోహన్ రావు మాస్టర్ యాక్టింగ్ హెడ్ మాస్టర్. ఉదయాన్నే తెలిసింది ఘంటసాల మాస్టర్ చనిపోయారని. వెంటనే సెలవు ఇచ్చారు. ఆ సెలవు ఇచ్చిన వెంటనే అందరు కుర్రవాళ్లు హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయారు. నేను మాత్రం ఎంతో దిగులుగా ఇంటికి వెళ్లి రోజల్లా దిగులుగా ఉన్నాను. వేచిన గుర్తులేదు గాని రోజల్లా 2-3 రోజులు చాలా దిగులుగా ఉన్నాను ఘంటసాల గారు చనిపోయారని. అంతకు మించి ఘంటసాల గారంటే నాకు అప్పట్లో ఏం తెలియదు. తర్వాత తెలిసింది ఆయన గొప్పతనం. రౌద్ర రసంలో ఘంటసాల.
రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమునలుండక పిలిచిన ఇద్దురాత్ము దుర్వామదీయ బాహు పరివర్తిత చండ గదాభిఖార భగ్నోరు తనోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున.
బానిసలు, బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందే నీ భార్యను పరాభించిన కాక
గురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే సూచుతుందను మరోధురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలు దుశ్శాసను లోకభీకర లీలను బధించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వీపతి సూచుతుండ అది నా స్వాదింతును గ్రాతు
ఈ పెద్ద చెల్లించకపోతే నేను పితృపితలో కలిగి తప్పే వాడుతా.
అది రౌద్రం. నవరసాల్లో భక్తి రసం అనేది లేదు, కానీ ఆల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేసిన దాంట్లో భక్తి రసం అన్నారు. అది ఫ్యాక్చువల్ ఎర్రర్ అండి. కానీ భక్తి రసం అనేది ఉంటే ఘంటసాల గొంతుకు మించిన గొంతు భక్తి రసాన్ని ఒలికించడం వేరెవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు భక్తి రసంలోది ఈ పాట.
పడగెత్తి
తీసుకొందు ఏది నాదని ఏది లేదని నిలువుదో పిడి ఒలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట నాదని ముడుపులన్నీ ఊడ్చుకొందు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూతుల తిరుమలేగా.
మధుర గాయకుడు ఘంటసాల గానం మీద, ఆయన సమకూర్చిన సంగీతం మీద ఎందరో పండితులు, సంగీత విద్వాన్లు వ్యాఖ్యానాలు చేశారు. ఆయన గానాన్ని విని ఆనందించడం తప్ప సంగీతాన్ని విశ్లేషించే పరిజ్ఞానం, అర్హత నాకు లేవు. అసలు నాకు సంగీత జ్ఞానమే లేదు. కాని పాట కానే కాని ఆయన జీవన రాగాన్ని అధ్యయనం చేశాను, అవగాహన చేసుకున్నాను. ఘంటసాల గారు December 4, 1922 కృష్ణా జిల్లా చౌటపల్లి గ్రామంలో రత్తమ్మ గారికి, సూరయ్య గారికి జన్మించారు. వారిది నిరుపేద బ్రాహ్మణ కుటుంబం. తన 11వ ఏటనే తండ్రి గారిని కోల్పోయారు. ఘంటసాల తన జీవితం గురించి రాసిన ఒక వ్యాసంలో తండ్రి గారి గురించి ఇలా అన్నారు. చివరి రోజుల్లో తండ్రి గారు చెప్పిన మాటలు ఎప్పుడూ తలపుకు వస్తూ ఉండేవి. ఏమైనా సరే సంగీతం విద్య సాధించాలి అని నాలో నేను శపథం చేసుకుంటూ ఉండేవాణ్ణి. చుట్టుప్రక్కలనున్న చాలామంది సంగీత విద్వాంసులను ఆశ్రయించాను శిక్షణ కోసం. అయితే గురుకుల వాసదీక్షకు నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేకపోయింది. అంతటితో ఏ విధమైన సంగీత వ్యాసంగం లేక ఏదో కాలక్షేప దూరంలో పడింది జీవితం. ఈ పరిస్థితుల్లో ఒక సంగీత సమావేశంలో నేను నా సంగీతం ఎంతో నవ్వుల పాలవడం జరిగింది. నాటి నుండి ఒకటే వేదన ప్రారంభమైంది. సంగీత విద్య సాధించాలి, తండ్రి గారి ఆత్మకు శాంతి కలిగించాలి, నన్ను అపహాస్యం చేసిన వారిని సంగీత విద్యలోనే ప్రతీకారం చెయ్యాలి, ఇదే నిరంతర ధ్యాస అని చెప్పారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన జీవితం ఒక దిక్కు లేకుండా ఆటలు పాటలతో గడిచిపోయేది. విజయవాడకు దగ్గరగా ఉన్న కొండపల్లికి మైలు దూరంలో పాలకోడేరు అనే గ్రామంలో ఉండేది. అక్కడ ఘంటసాల సారంగధర నాటకంలో తర్ఫీదు పొందేవారు. తండ్రి గారు తనకిచ్చిన ఒకే ఒక ఆస్తి అయిన ఉంగరం 40 రూపాయలు విలువ చేస్తుంది. 8 రూపాయలకు అమ్మేసి అమ్మకు, మేనమామకు చెప్పకుండా సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి రైలెక్కి విజయనగరం వెళ్లారు. అప్పుడు వేసవి సెలవులు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఘంటసాల కాలేజీ తెలిసే వరకు కాలేజీ క్యాంపస్లోనే ఉండేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీలో ఉంటూ ఇచ్చిన వాళ్ల దగ్గర చందాలు తీసుకుని కాలం గడిపారు ఆయన. అప్పుడు కొందరు కొంటె కుర్రాళ్లు ఏదో కాని పని చేశారట. ఆ నేరం ఘంటసాల మీద మోపబడింది. ఘంటసాలను కాలేజీ నుంచి గెంటివేశారు. వారాలు పెట్టడానికి ఒప్పుకున్న గృహస్థులు ఆయన మంచివాడు కాదన్న నిందను నమ్మి తమ ఇళ్ల వద్దకు రావద్దన్నారు. తిండికి నీడకు లోటు లేదనుకుంటున్న ఘంటసాల మళ్లీ పరిస్థితి మొదలకు వచ్చింది. కాలేజీ తెరవడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. తెరిచినా అందులో తనని చేరనిస్తారని నమ్మకం ఆయనకి పోయింది. సమర్థులు ఎప్పుడూ చేతులు కట్టుకుని కూర్చోరు. అవునండి, సమర్థులు ఎప్పుడూ చేతులు కట్టుకుని కూర్చోరు. విధి ఎదురు తిరిగితే గెలిచే వరకు పోరాడతారు. పోరాటం అంటే చిరంజీవి బాలకృష్ణ సినిమాల్లో ముష్టియర్థాలు కాదు. జీవిత సంగ్రామం అలా ఎప్పుడూ ఉండదు. సంగీతం నేర్చుకోవాలన్న తన తపనలో తప్పు కనపడలేదు ఆయనకి. ఎక్కడికి వెళ్లినా ఎదురవుతున్న దురదృష్టానికి విచారపడ్డారు. ఏడ్చి లాభం లేదు, ఏదో చేయాలి ఏదో చేయాలి, ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలి, తనకు ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఎలా ఎలా? వీరరసానికి ప్రతిబింబంగా ఘంటసాల పాడిన ఆ పాట తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం. ఇప్పుడు ఆయన గాలాపించిన ఒక శృంగార రసంలోని గీతం. ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట, ఇంకా ఇంకా చేరువ కావాలి, ఇద్దరు ఒకటైపోవాలి.
Yeah.
కాలేజీ నుంచి గెంటిపేయబడ్డ తర్వాత ఆయన ఎల్లమ్మ గుడిలో తలదార్చుకునేవారట. అటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఆయన శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారిని కలిశారు. శాస్త్రి గారు ఆయన గానాన్ని విని ఎంతో ముగ్ధులయ్యారు. తన దీనగాథను విని ఘంటసాలకు సంగీతం మీద ఉన్న మక్కువను ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. తనను సర్వ విధాలా ప్రోత్సహించి తనలో ధైర్యం కలగజేశారు శాస్త్రి గారు. శాస్త్రి గారు ఘంటసాలను తన ఇంట్లోనే ముందుగదిలో ఉన్నమన్నారు. శాస్త్రి గారికి భార్య 28 సంవత్సరాల వయసులోనే చనిపోయారట. ముగ్గురు అబ్బాయిలతో జీవనం సాగిస్తున్న శాస్త్రి గారు ఘంటసాలకి భోజన వసతిని ఏర్పాటు చేయలేకపోయారు. ఏ సత్రంలో కూడా భోజనం దొరకలేదు ఘంటసాలకి. ఆ రోజుల్లో సంస్కృత విద్యార్థులు మధుకరం చేయడం చాలా సహజం. మధుకరం అంటే ఒక రకంగా భిక్షాటనే. మధుకరం చేయాలంటే సంకోచం, చేయాలన్నా ఎలా మొదలు పెట్టాలో తెలియదు. ఇలా ఆలోచిస్తుండగా ఆయనకి దాహం వేసింది. ఒకరోజు జేబులో 1 రూపాయి ఉన్నట్లుగా గుర్తొచ్చింది. అది ఇచ్చి 1 సోడా ఇవ్వమని అంగడివాడిని అడిగితే అది 10 రూపాయని చెల్లదని అంగడివాడు తిప్పికొట్టాడు. ఆ 10 రూపాయి చేతిలో పెట్టుకుని అచేతనంగా నిలబడ్డారు వెంకటేశ్వర్లు. అప్పుడు ఒక సాధువు తన గుడ్డజోలని భుజాన తొడిగి ఆయన ఘంటసాల భుజాన తొడిగి మధుకరం చేసుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోయాడట. ఎన్నో శ్రావ్యమైన మధుర గీతాలు పలకబోతున్న ఆ కంఠం, ఆనాడు పలికిన మాటలు మాదా కవళం. అమ్మా ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. ఘంటసాల గురించి చెప్పడం ఆపి ఇప్పుడు మళ్లీ మీకు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలు గుర్తు చేస్తున్నాను. దానికి మీ సమాధానాలు గుర్తు చేసుకోండి. మీ జీవితంలో మీరింతవరకు ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య గాని కష్టం గాని ఏమిటి? రేపెలా గడుస్తుందో తెలియక అర్ధాకలితో గాని పూర్తి ఆకలితో గాని రోజులు గడిపేశారా మీరెప్పుడైనా? నా ఊహ నిజమైతే మీ తల్లిదండ్రులు మీకే విధమైన కష్టాలు తెలియకుండా పెంచారు. ఒకవేళ కష్టాలు పడ్డా ఆ కష్టాలు ఘంటసాల గారు పడ్డ కష్టాలకి ఏమాత్రం దరిదాపుల్లోకి రావు. నౌ మీకు ఏదైనా కష్టం అనిపిస్తే స్టాప్ వైనింగ్ అబౌట్ పెటీ థింగ్స్. నస పెట్టకండి బాబు. మీ జీవితం పూలబాట కాకుండా ఆర్థికంగా ఎంతో అధోగతిలో ఉన్న లక్ష్య సాధన కోసం ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకోండి. నవరసాల్లో ఘంటసాల, ఇప్పుడు శాంతం. ఎంతో శాంతంగా ఆయన పాడిన పాట గురంక గూటికే చేరావు చిలక ఎంత ఊరటనిస్తుందండి మనసు ఎంత కలతగా ఉన్నా గాని. ఇప్పుడు ఆ పాట విందాం, శాంతరసంలో ఘంటసాల పాడిన పాట.
గోరొంక గూటికే చేరావు చిలక, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. దానవు ఎగిరిగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. ఏ సీమదానవు ఎగిరిగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు. మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పుని, మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పుని, ఆదమరచి రేయి హాయిగా నిదురబో, గోరొంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరొంక గూటికే చేరావు చిలక. నిలవలేని కళ్ళు నిదర బొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బ ఉండన్నాయి. నిలవలేని కళ్ళు నిదర బొమ్మన్నాయి, దాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బ ఉండన్నాయి. బయట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి, బయట చెంగుర పరపలు పద పదలెమ్మన్నాయి. పలుకైన పలుకవా బంగారు చిలక, గోరంక గోటికే చేరావు చిలక. భయమెందుకే నీకు బంగారు మొలక, గోరంక గోటికే చేరావు చిలక.
ఇప్పటి వరకు ఆయన కథ వింటుంటే మీ కళ్ళు చెమర్చలేదంటే లోపం ఆ కథలో గాని మీలో గాని లేదండి, నేను చెప్పడంలో కాదు, కాదు చెప్పలేకపోవడంలో ఉంది, ఆ తప్పు నాదే. సోడా కొనడంలో కూడా ఓడిపోయినట్లు అనిపించిన ఘంటసాల ఆనాడే తన తొలి భిక్ష సంపాదించారు. ఆ తొలి భిక్ష గురించి ఎన్నోసార్లు ఆయన ఇలా అన్నారు, నాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలులో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది. భుజాన జోలెను వేసుకుని వీధులన్నీ తిరిగి తెచ్చుకున్న భిక్ష ఆ గుడ్డ జోలెలోనే ఉండేది. దానికి చీమలు పట్టాయి, ఆ చీమలు పట్టిన అన్నాన్నే చీమల్ని విదిలించుకుంటూ దులుపుకుంటూ తినేవారు. గిన్నెలు కొనడానికి కూడా ఆర్థిక స్తోమత లేని ఆయన తన దురదృష్టానికి బాధపడుతూ ఉండేవారు. తల్లిదండ్రుల సంపాదనతో 5-స్టార్ హోటల్స్ లో చికెన్ బిర్యానీలు తింటూ ఏ లక్ష్యం ధ్యేయం లేకుండా బాధ్యత లేకుండా పెరిగిన కుర్రకారకు ఆకలి విలువ తెలుసుకునే అవకాశాలు లేవు, అందుకు వారిని నేను తప్పు పట్టను. కానీ లక్ష్యం ధ్యేయం లేకుండా గాలికి పెరగటానికి అర్థం లేదు. అలా బాధపడుతున్న రోజుల్లో మేనమామ ర్యాలీ పిచ్చయ్య గారికి చివరాఖరికి తనెక్కడ ఉన్నది చెప్తూ ఉత్తరం రాశారు ఘంటసాల. అక్కడికి ఎందుకు వచ్చింది చెప్పారు, సంగీతాధ్యయనం తనకెంత ముఖ్యమో చెప్పారు, గిన్నెలు కొనుక్కోవడానికి డబ్బు పంపించమన్నారు. అలా మేనమామ పంపిన డబ్బులతోనే గిన్నెలు కొన్నారు. తండ్రి పంపిన డబ్బుతో బీర్ కొనడానికి ఆత్రంగా వెళ్లిన క్లాస్మేట్స్ నేను చదువుకునే రోజుల్లోనే తెలుసు నాకు. ఇంతలో సంగీత కళాశాల తెరిచే లోపలే ఘంటసాలకు కాలేజీలో జరిగిన సంఘటనకు సంబంధం లేదని తెలిసింది. ఆ పోకిరి స్టూడెంట్స్ కు శిక్ష కూడా పడింది. అప్పుడు సీతారామ శాస్త్రి గారు ఘంటసాలను నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్లారు. నాయుడు గారు ఘంటసాలను పరీక్షించి ఆయన గళం మంచిదని నిర్ధారించి గాత్ర సాధనే చేయమని ప్రోత్సహించారట. ఆయన అలా చెప్పి ఉండకపోతే వయలిన్ సాధన చేసి ఉండేవాడినేమోనని ఘంటసాలే అన్నారు. ఆనాడు నాయుడు గారి శిష్యులని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉండేదట. ఘంటసాల గారికి సీతారామ శాస్త్రి గారి మీద మహాగౌరవం. ఆయన గురించి ఇలా అన్నారు, నిజంగా గురువులంటే వారినే చెప్పాలి. మా తండ్రి గారు ఏ రకమైనటువంటి సంగీతాన్ని ఉపాసన చేసి తరించారో అలాంటి సంగీతాన్ని బోధించేటువంటి గురువు గారు దొరికారని సంతోషించాను అన్నారు. సంగీత కళాశాల నుంచి నవంబర్ 1941 సంవత్సరంలో ఘంటసాల విద్వాన్ పట్టా పొందారు. విజయనగరం వెదిలిపెట్టే ముందు ఒక కచేరీ చేశారు ఆ ఊళ్ళోనే. అప్పుడు హరికథా పితామహుడు ఆదిపట్ల నారాయణదాస్ గారు ఆయనకి గానాన్ని మెచ్చుకుంటూ తంబుర ఒకటి బహుమతి ఇచ్చారట. ఆ రోజు నిజంగా నా జీవితంలో పర్వదినం అన్నారు ఘంటసాల. విజయనగరం నుంచి తిరిగి చౌటపల్లి గ్రామం చేరుకున్నారు ఆయన. వెళ్లిన తర్వాత నాటకాల వైపుకు మళ్లీ మళ్లారు. తల్లి రత్తమ్మ గారు, అన్నగారు కొడమంచి వెంకటరత్న శాస్త్రి గారు, ఈయన పెదపులవారు వాస్తవ్యులు, వారి అమ్మాయి సావిత్రిని తన అబ్బాయి వెంకటేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేయమని భీష్మించు కూర్చున్నారు రత్నమ్మ గారు. చివరికి శాస్త్రి గారు ఒప్పుకున్నారు. సంగీతం నేర్చుకున్నాడు. నాలుగిళ్లలో పౌరోహిత్యం చేసుకుని సంగీతం పాఠాలు చెప్పుకుని కుటుంబాన్ని పోషించుకోగలడన్న ధైర్యం ఆయనకి అప్పుడు. అది అతి సాధారణమైన కోరిక ఆ మామగారిది. కానీ ఆయనకు తెలీదు ఆనాడు తన అల్లుడెంతటి మహర్జాతకుడో. అప్పటినుంచి ఘంటసాల సినీ రంగం ప్రవేశం ఎలా జరిగిందో సావిత్రి గారు, ఆయన అర్ధాంగి సావిత్రి గారి మాటల్లోనే వినండి.
మా పుట్టిన ఊరు పెదపులివేర్లు గ్రామం. సముద్రాల గారిది కూడా పెదపులివేర్లే. అట్లాగే కే విశ్వనాథ్ గారిది కూడా మా పక్కిళ్ళే, మా ఊరు వాళ్ళన్నమాట. ఆ అభిమానంతో అప్పుడప్పుడు ఆచార్యులు గారు మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, క్షేమ సమాచారాలు అడగడం అది అలవాటు ఉండేది. అలాగే వచ్చినప్పుడు ఏంటి మా అమ్మని శివకాంత అనేవాళ్ళు. ఏమి శివకాంత, ఏమిటి చిన్న కూతురు కూడా పెళ్లి చేశావట అట్లా అని అడిగారు. అడిగితే అవును బావా, సూరయ్య కాదు బాబాయ్ కొడుకు ఇచ్చాము అని. ఏడేవాడు అని అంటే లేదు, మునిద్దులకు ఇంకా రాలేదు అప్పుడు అన్నమాట. మునిద్దులకు వచ్చినప్పుడు ఆయన వచ్చేసి ఏరా ఏం చేస్తున్నావు ఏమిటి అని అడిగారు. ఇన్ని అడిగినప్పుడు పెద్దల దగ్గర నుంచి పరిచయాలు ఇవి. అడిగినప్పుడు నేను సంగీతం నేర్చుకున్నాను విజయనగరం కాలేజీలో. అంటే సాయంత్రం అలా మా ఇంటికి రారా కాసేపు ఏదైనా పాడు అని చెప్పి అడిగారు. అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్లి ఆయన ఏదో పాడమన్నారట, ఈయన పాడారు. పాడిన తర్వాత నీ గొంతుకి ఏం చేయదలుచుకున్నావు, ఇంక మీదట పెళ్లి కూడా చేసుకున్నావు కదా అని అడిగితే ఏమీ లేదు, అవకాశాల కోసం చూస్తున్నాను అని అన్నారు ఆయన. అప్పుడు ఆయనకి కూడా 22 ఏళ్ళు అనుకుంటా. అప్పుడు నువ్వు మెడ్రాసురా, అవకాశాలు చూద్దాం, ప్రయత్నం చేద్దాం, అక్కడ సినిమాలు ఏమైనా నువ్వు ఉపయోగపెడతావేమో చూద్దాము, మెడ్రాసు రారా అని చెప్పారు. అన్న తర్వాత మే నెలలో మెడ్రాస్ వెళ్లారు. 43 మేలోనే ఆయన మెడ్రాస్ వెళ్లారు. ఆ వెళ్లటం ఆచార్య గారి ఇంట్లోనే ఉన్నారు. కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆయన పరిచయం చేసి నాగయ్య గారి వాళ్ళది ఒక మెస్సు. ఎవరొచ్చినా సరే అక్కడ భోజనం చేయొచ్చుంటా పడుకోవచ్చుంటా అలా ఉండేదిట నాగయ్య గారి రేణుక ఆఫీసు. చాలా మంది భోంచేస్తుండేవాళ్ళు, 50 మందికి తక్కువ లేకుండా. ఇలాగే అతిథి అభ్యాగతి అని పని లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా వేళటికి అక్కడికి వెళ్తే భోజనం పెట్టేవాళ్ళు తెలియదనకుండా. అలాగే ఈయన కూడా భోంచేసేవారు. ఆ త్యాగయ్య పిక్చర్ లో కోరసులు పాడడానికి అవసరమైతే వేషాలు వేయటానికి కూడా కలిపి భోజనం సరే గడిచిపోతుంది 2 ఫుట్ల. నెలకి 70 రూపాయలు ఏమో జీతం కూడా ఇచ్చేవాడ. అక్కడ పనిచేస్తూ ఉండగానే బాలరామయ్య గారి కంపెనీకి, అది కూడా ఆచార్య గారు రాసేవారు, ఇది బాలరాజు పిక్చర్. దాంట్లో సుబ్రహ్మణ్య గారికి అసిస్టెంట్. పిక్చర్ రిలీజ్ ముందర ఈ చెలియా కనరావా పాటకి నాగేశ్వరరావు గారు పాడితే అది వెయిట్ అంత లేదు, బాగుండలేదు. అప్పటికే ఈ లైలా మజ్ను పాటలు అవి అవుతున్నట్టున్నాయి. నాకు అంత అప్పటికంత జ్ఞానం లేదండి. చెలియా కనరావా సినిమాలో ఈయించారు, పాడించారు. పాడించినప్పుడు చాలా బాగుంది అనుకుని ఈనాట బాగుంది బాగుంది అంటే ఆనోట అవకాశాలు వాటింతలు అవే వెతుక్కుంటూ వచ్చాయి. ఈయన ఆచార్య గారు రాయటం కదా అక్కడ. నేను వచ్చిన తర్వాత నా కోసం కూడా ఏమే అమ్మాయి అనుకుని మా ఇంటికి రావడం, ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు కూడా ఎక్కువగానే ఉండేవి. అలా వచ్చింది. షావుకార్ పిక్చర్ కూడా విజయ సంస్థ ఏర్పడి షావుకార్ పిక్చర్ వాళ్ళు మొదలు పెట్టినప్పుడు మ్యూజిక్ ఎవరిని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆచార్య గారు ఈయన పేరు సూచించారట. అప్పుడు ముందు మా ఇంటికి వచ్చి ఏరా రేపొద్దున నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వాళ్ళు వస్తారు నిన్ను బుక్ చేసుకోవడానికి మ్యూజిక్, ఏం మాట్లాడకు, డబ్బు విషయం అది నేను చూసుకుంటాను, నేను చెప్తాను. పెద్దగా ఒక తండ్రిలాగా చూసేవారండి ఆయన. నేనే మాట్లాడతాను, నువ్వు ఒప్పుకో, వాళ్ళు వస్తారు అని చెప్పి వెళ్లారు ఆయన. వెళ్లిన తర్వాత మర్నాడు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన కూడా ఎదురు చూస్తూ కూర్చున్నారు. రాగానే ఆచార్య గారు కూడా వచ్చారు. వాళ్ళు నలుగురు కూర్చుని ఏదో మాట్లాడుకున్నారు. కంపోజింగ్ బలానా రోజున అనుకున్నారు, వెళ్లారు. అప్పటి నుంచి విజయ సంస్థలో ఈయన స్థిరమనే అనుకోవాలి. మధ్యలో ఇప్పుడు ఇది క్రియేటివ్ ఆర్ట్, అందుకని మ్యూజిక్ ఇంకోటి వెరైటీగా పెట్టుకోవడంలో ఆయన కూడా మా ఇంట్లో ఆయన కూడా ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు, నా సంస్థ పోయింది అని కూడా అనుకోలే. అప్పు చేసి పప్పుకూడు మిస్ అప్ప పిక్చర్లకి రాజేశ్వరరావు గారిని పెట్టినారు, తప్పేముంది, తను అలాగే అనుకున్నారు కానీ నా సంస్థ చేయదారిపోయింది అని అనుకోలేదు. వాళ్ళు పాటలు పాడమని పిలిచినప్పుడు కూడా ఆయన సంతోషంగానే వెళ్లి పాడించారు.
అద్వైత సిద్ధితో తాదాత్మ్యం చెందిన ఒక మనిషి పాడుతున్న పాటలాగా అద్భుతాన్ని పెళ్లుబుకిన, అద్భుత రసాన్ని పెళ్లుబుకిన ఈ గీతం హే కృష్ణ ముకుంద ఎన్నటికీ మర్చిపోలేని అజరామరమైన గీతం. ఘంటసాల గారు మాత్రమే పాడగలిగిన గీతం.
చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండమ్ముల ఆ రూపము గనిన యశోదకు తాపమునసించి జన్మ ధన్యతగా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి పణి పణ జాలాన జన జన కాళీయ పణి పణ జాలాన జన జన కేలీ కటించిన గోప కిశోరా సంతాది దానవ గల్వా పహార సంతాది దానవ గల్వా పహార కింత విదూరా పాప విదారా కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీశ్వరాళి లలిత లలిత మురళీశ్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళీకృత నవ రాస కేళి విరళీకృత నవ రాస కేళి వనమాలి సిఖి పింత మౌళి వనమాలి సిఖి పింత మౌళి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి Thank you.
సావిత్రి గారి మాటల్లోనే విన్నారు కదా, సినీ రంగంలోకి రాగానే వెంటనే అందరూ ఆయనను అందలానికి ఎత్తేయలేదు. నిజానికి ఆయనను మొట్టమొదటి ఆడిషన్ చేసిన రికార్డింగ్ సంస్థ హెచ్ఎంవి. హెచ్ఎంవి వారు ఆయన గొంతు మైక్రోఫోన్ కి సరిపోదు అని చెప్పారట. ఆల్ ఇండియా రేడియో ఇచ్చిన కచేరీలే ఆయనకి భుక్తి అయ్యాయి ఆ రోజుల్లో. మొట్టమొదటిగా ఆయన చిత్తూరు నాగయ్య ఇచ్చిన అవకాశాలతో కోరస్ లో పాడేవారు. కానీ గాజుల పిల్ల చిత్రం కోసం ఆయన పాడిన మొట్టమొదటి గీతం యుగళ గీతం భానుమతి గారితో. ఆయన మెచ్యూర్ వాయిస్ వినటం అలవాటు పడ్డవారికి ఆయన 20వ పడిలో పాడిన పాట వింతగానే అనిపిస్తుంది, కానీ నిజంగా అది ఆయన పాడిన మొట్టమొదటి యుగళ గీతం అండి. ఆయన గొంతు వినిపించిన గీతం చిత్రగీతం. ఆయన పడ్డ కష్టాలు చిత్రరంగంలో ప్రవేశించాక ఆయనకు దూరమైనా గాని వాటిని ఈనాడు మీకు గుర్తు చేస్తున్న కారణం శ్రావధానంగా వినండి. ఆయనకు ప్రజ్ఞ ఉంది, కాదని ఎవ్వరూ అనరు. ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో ఏ సమస్య వల్లనైనా ఆయన తన దీక్షను సడలించి ఉండవచ్చు, పట్టుదల వదిలివేసి ఉండవచ్చు, గాలివాటు మనిషిగా మారి ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. మనసులో తన తండ్రి ఆశయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు, తన ధ్యేయాన్ని విడనాడలేదు, గమ్యం వైపు పయనం ఆపలేదు, దృష్టి మదర్చలేదు. అందుకే ఈయన కథ మీకు స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. ఇంకా ఆయన గురించి చెప్పటానికి ఘంటసాల ఒక స్వాతంత్ర యోధుడు కూడానండి. అంతేకాదు ఆయన గొప్ప తండ్రి. తర్వాత ఈ రెండింటి విషయాల గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇప్పుడు బీభత్స రసంలో ఘంటసాల పాడిన ఒక పాట. బీభత్సానికి వీరత్వానికి తేడా, బీభత్సం టోటల్ కేవస్ అంటే మంచి చెడ్డలు హెచ్చుతగ్గులు మైమరిచి విపరీతమైన క్రోధంతో వచ్చేదాన్ని బీభత్స రసం అంటారు. నాగుపాము పగ పన్నెండేళ్లు, నాగరాజు పగ నూరేళ్లు. ఈ పాట పాడేటప్పటికీ ఘంటసాల గాత్రం చాలా వీక్ అయిపోయిందండి. ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆయన గొంతులో ఇదున్నా గానీ రసాన్ని మాత్రం బాగా పలికించారు. గొంతు వీక్ గా ఉన్నా గానీ రసాన్ని బాగా పలికించారు ఘంటసాల. ఈ పాట విని ఆనందించండి.
పన్నెండేళ్ళు నాలో నగిలే పగ నూరేళ్ళు, నాగు బాము పగ పన్నెండేళ్ళు నాలో నగిలే పగ నూరేళ్ళు. అభిమానం చటించలేను, అవమానం సహ సహించబోను సహించబోను సహించబోను. ఆహా, నాగు పాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్ళు. దైవాన్నైనా ఎదిరిస్తాను, ధర్మం వైపే ఉంటాను, అందుకు దైవాన్నైనా ఎదిరిస్తాను. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, లోకానికి వస్తే ప్రాణం తీస్తాను, ప్రాణం తీస్తాను. నాకు పాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్ళు. చెయ్యని నేరం మొయ్యాలా, నేరం చేసిన వాళ్లను వదలాలా, నిందపడాలా, నిజం నిదుగు వంటిదని చెప్పాలా. నాగు పాము పగ పన్నెండేళ్ళు, నాగరాజు పగ నూరేళ్ళు, ఈ తోట నాగు పగ నూరేళ్ళు నూరేళ్ళు.
మన భారతీయులమందరం ఎమోషనల్ పీపుల్, ముఖ్యంగా తెలుగు వారం ఎమోషనల్ పీపుల్ అని చెప్పి ఇంతకుముందు ప్రోగ్రామ్స్ లో ఒకసారి వ్యాఖ్యానం చేశాను. అంటే అమ్మ దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అని కౌగులించుకోవటం ఇలాంటివి చెయ్యం, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ సన్ అట్లా మాట్లాడరు. కానీ ఆప్యాయతలు అనురాగాలు మనకు చాలా మెండు, వ్యక్తపరచడం మనకు చేత కాదు, అయినా ఎమోషనల్ పీపుల్. ఈ కోవకు సంబంధించినది ఒక అంకితం, సమర్పణ ఏమంటారా తెలీదు. అసలు అంకితానికి సమర్పణకు తేడా ఏమిటో మీకు తెలుసా? నాకు తెలీదు. కానీ నాకనిపించేదేమిటంటే మన కష్టఫలాన్ని వేరొకరు గుర్తుగా ప్రతిపాదిస్తే అది అంకితం, మన కష్టఫలం కాని దాన్ని వేరొకరి కోసం అందిస్తే అది సమర్పణ. ఇప్పుడు నేను చదవబోయే అంశం ముగ్గురు వ్యక్తుల జ్ఞాపకార్థం రాసిన ఒక హృదయ స్పందన. కార్యక్రమంలో ముందుగా ప్రస్తావించినట్లుగా ఎందరి జీవితాల్లోనో కొన్ని విషాద సంఘటనలు జరిగి ఉంటాయి. చనిపోయిన వారిని తమ చావు బాధించదు. పోయినోళ్లు అందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు అన్నారు ఆత్రేయ. చనిపోయిన వారి తీపి గుర్తులే ఉన్నోళ్లకు విషాదాన్ని కలిగిస్తాయి. అమెరికాలో గ్రీఫ్ కౌన్సిలర్స్ ఉంటారు. ప్రతి విషాద సంఘటనను ఎదుర్కోవడానికి ప్రజలకు సాయం పడటమే వారి వృత్తి. ఇండియాలో బంధుమిత్రులే ఆ గ్రీఫ్ కౌన్సిలర్స్. ఈ మధ్యకాలం వరకు సరిగ్గా 25 సంవత్సరాల క్రితం జూన్ 18, 1982 మాచర్ల దగ్గర జరిగిన ఒక రోడ్ ప్రమాదంలో అమ్మ చనిపోయింది. అదే స్పాట్లో నాన్నగారికి విపరీతంగా గాయాలు తగిలాయి. హాస్పిటల్లో చేర్చారు. గాయాల వల్ల కొన్ని రోజులు ఆయన కోమాలో ఉన్నారు. కోమాలో నుంచి తేరుకున్నాక ఆయన ప్రమాదానికి సంబంధించిన వివరాలేమీ గుర్తులేవు. అమ్మ మరణం ఒక పక్క కృంగదీస్తుంటే మీ అమ్మ ఏది అని నాన్నగారు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక మరింత కృంగిపోయేవాళ్లం. యాక్సిడెంట్ అయిన సరిగ్గా 4 రోజుల తర్వాత అంటే జూలై 18 ఆ దెబ్బల వల్ల, డయాబెటీస్ కల్పించిన కాంప్లికేషన్స్ వల్ల నాన్నగారు కూడా చనిపోయారు. అప్పుడు అన్న వయసు 21, నా వయసు 19, చెల్లి వయసు 17. నాన్నగారు చనిపోయిన రోజు ఒక్క రాత్రంతా దిక్కు తోచలేదు. ముగ్గురం పెద్దవాళ్లమే అయినా అనాథలమే. ఆ రోజు బాగా ఏడ్చాను. తెల్లవారాక ఏడుపు అసలు రాలేదు. ప్రక్కనే చితిలో నాన్నగారి దేహం కాలుతున్నా పరామర్శించడానికి వచ్చిన స్నేహితులతో జోక్స్ వేసి నవ్వాను కానీ ఏడుపు రాలేదు. అప్పుడే కాదు, ఆ తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు ఏడుపు అనేదే రాలేదు. అమ్మ గురించి, నాన్నగారి గురించి ఎంత తలుచుకున్నా చుక్క కన్నీరు కూడా కార్చలేకపోయాను. గుండె బండబారిపోయిందేమోనని భయం వేసింది. వాళ్లు లేని లోటు ఇంత త్వరగా ఎలా మర్చిపోగలిగానని నా మీద నాకే అసహ్యం వేసేది. జంధ్యాల గారు అన్నారు, నవ్వడం అదృష్టం, నవ్వించగలగడం వరం, నవ్వలేకపోవడం ఒక రోగం అని. అలాగే ఏడవలేకపోవడం కూడా ఒక రోగమే. ఆ రోగమే నాకుంది అప్పుడు ఇప్పుడు. 1986లో నేను ఐఐటీలో ఎంఎస్ చదువుతున్నప్పుడు నాకొచ్చిన స్టైఫండ్ డబ్బులతో దాచుకుని ఒక టేప్ రికార్డర్ కొనుక్కున్నాను. కొన్ని టేప్స్ ఖాళీ టేప్స్ కొని తిరుపతిలో ఉన్న అజీజ్ రికార్డింగ్ సెంటర్కి కొన్ని 100 తెలుగు పాటలు రికార్డ్స్ చేయించుకుని వచ్చాను. అక్కడ హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడల్లా పాటలు పెట్టుకుంటూ ఉండేవాణ్ణి. ఒక రోజు రాత్రి నిద్రపోవడానికి ముందు ఘంటసాల పాడిన అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా అన్న పాట వస్తూ ఉంది. ఆ పాట వింటూనే ఏడుపు ముంచుకొచ్చింది, తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. రాత్రంతా పొగిలి పొగిలి కుమిలి కుమిలి ఏడ్చాను. తెల్లవారేసరికి హృదయం తేలికైంది. పాండురంగ మహత్యంలోని ఆ పాట పాడిన క్యారెక్టర్కు, ఆ పాట పూర్తి భావానికి నా జీవితానికి ఏ విధమైన పోలిక లేదు. ఆ పాటలోని ఘంటసాల అభినయమే నాలో ఏళ్ల తరబడి పేర్కొన్న దుఃఖాన్ని వెలికితీసింది. సార్థకమైన కళ, ఘంటసాల మాస్టర్ గళం నుంచి వెలువడిన గానం నాకు గ్రీఫ్ కౌన్సిలర్ అయింది ఆ రోజు. దుఃఖరసం అంటూ శోకరసం అంటూ లేవు, అలాంటిదంటూ ఉంటే ఈ పాటను మించిన పాట లేదు. పాండురంగ మహత్యం కోసం ఘంటసాల మాస్టర్ గారు గానం చేసిన ఈ గీతం వినండి.
వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి తలతకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇలువెడలా నడిపితి కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న నాన్న నాన్న
పోతినమ్మా, నాగతి ఎరిగితినమ్మా. మీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మ, మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మధువనమ్మ, మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మధువనమ్మ, నన్ను మన్నించగరారమ్మ తీరు రోజు ఈ జన్మకు లేదా కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా గాలినామృత జరము, ఏ పాద స్మరణ నాగేంద్ర చేయను జ్ఞానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మ మరచి ఇహ పరమ్ముల కడమై తపిల్చు వారి కావగలవారు లేరు, నేరు ఈ జగాన వేరే నన్ను మన్ని
అవునండి. ఇప్పుడు మీరు విన్న కథ నా కథే. ఘంటసాల గానాన్ని ఆనందించడానికి, అభినందించడానికి అభిరుచి ఉంటే సరిపోతుంది. అభిరుచికి మించి వేరే కారణమేమీ అవసరం లేదు. నాకు అభిరుచి ఉంది, అభిమానం వెలకాల నా అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలే నన్నాయనకు కేవలం గాయకుడిగానే కాదు ఒక ఆదర్శమూర్తిగా చూశాయి ఆయన్ను. ఘంటసాల గారు అన్న మరికొన్ని వాక్యాలు ఇవి: సినిమా వ్యక్తిగా ధనం సంపాదిస్తూ అశేష ప్రజలను ఆకర్షిస్తూ ఆనందింపజేస్తూ వారి సన్మానాలు అందుకోవడం మాత్రమే కళాకారుని జీవిత పరమార్థంగా భావించలేకపోతున్నాను. కళ ఎంత ఉన్నతమైనదైనా కావచ్చు, కళాకారుడు కళను తపస్సుగా భావించవచ్చు, కానీ కళాకారుడు ప్రజా సమస్యలకు, జీవితానికి, ప్రజల కష్టనిష్ఠూరాలకు దూరం కాకూడదు. తన కళ ప్రజా శ్రేయస్సుకి వినియోగింపబడినప్పుడే కళాకారుని జీవితం ధన్యం అవుతుంది అని నా విశ్వాసం. మాస్టరు, మీరు నిజంగా ధన్యజీవులు. మీరందించిన కళ నా జీవన పోరాటాన్ని సాగించడానికి నాకు చేయూతనిచ్చింది. సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మీరాలాపించిన గీత నాకు దారి చూపుతుంది. నా మనసు బాగోనప్పుడు మీ పాట ఊరటనిస్తుంది. ఇవి నా అనుభవాలు మాత్రమే కాదు, లక్షలాది తెలుగు వాళ్ల అనుభవాలని నా నమ్మకం. కోట్లాది తెలుగు వారందరికీ మీరొక గొప్ప గాయకుడు మాత్రమే, నాకు మాత్రం మీరు తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన ఒక పుత్రరత్నం. మీ తపనతో కోట్లాది తెలుగువారి అభిమానం పొందిన గాన గంధర్వులు. అంతేకాదు, ఒక వ్యక్తికి ధ్యేయం, దాన్ని సాధించాలనే పట్టుదల, అందుకు తగ్గ కృషి ఉంటే అదృష్టదేవత తానే వచ్చి తలుపు తడుతుందని నిరూపించిన మహానుభావులు మీరు. ఈరోజు కార్యక్రమాన్ని మీ స్మృతికి నా తల్లిదండ్రుల స్మృతికి అంకితం ఇస్తున్నాను. ఇప్పుడు నేను ముగించబోయే పాట మరుగున పడ్డ ఒక మాణిక్యం. అందరి ఎదురుగానే ఉంది కాని తెలియదు. ఇది కరుణరసంలో ఘంటసాల గారు పాడిన పాట, ప్రైవేట్ గీతం. ఆరుద్ర రచించారు ఘంటసాల సంగీతం.
వాసి మనలేననే వాసను నీ పెదవి నా పెదవి పై చేసెను, నీ పెదవి నా పెదవి పై చేసెను. కన్నీరు కాగిదే గోదావరి, ఉన్నది ఆటపై కొన ఊపిరి, కన్నీరు కాగిదే గోదావరి. నల్లేల విడనాడి పోదావని అన్నావు బరువుగా ప్రాణేశ్వరి. నీ చేయి నా చేయి పై వేసి, నీ తోపు నా తోపు సై చేసి, నిన్ను బాసి మనలేననే బాసను, నీ పెదవి నా పెదవి పై చేసెను, నీ పెదవి నా పెదవి పై చేసెను. నీ ఎడదలో నాటును, నీ చేయి నా చేయి పై వేసి, నీ తోపు నా తోపు సై చేసి, నిన్ను బాసి మనలేననే బాసను, నీ పెదవి నా పెదవి పై చేసెను, నీ పెదవి నా పెదవి పై చేసెను.
అది తెలుగు వన్ రేడియో టోరీ తరపున నేను ప్రసారం చేస్తున్న ట్రిబ్యూట్ టు ద మాయిస్ట్రో. విని ఆనందించారని నా ఆశ. మీ ఫీడ్బ్యాక్ నాకు పంపవలసిన చిరునామా teluguonradio@gmail.com. తప్పకుండా పంపిస్తారని ఆశిస్తున్నాను. సెలవు. మీ మోహన్ మురళీధర్.